சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
ఏమేమి చెయ్యాలో శాస్త్ర సమ్మతమైన విషయాలన్నీ ఆచితూచి చాలా జాగ్రత్తగా చెప్పారు ఇక్కడ. విడువ వలయు విషమ విషయవాంఛలను యద విడుపు బోలు గుణము వెదకి కానరైది బుధులు కలదె పరిత్యాగశీలునకు అసాధ్య సిద్ధి ఎందు. అన్నిటికంటే ఇంద్రియ సుఖాల మీద ఉన్న కోరికని మనస్ఫూర్తిగా విడిచిపెట్టాలి. ఒక్కొక్కప్పుడు ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదంలో ఏదో పులిహార పెట్టారు, ఈ పులిహారలో కొంచెం పులుపు ఎక్కువగా ఉంది లేకపోతే ఉప్పు తక్కువగా ఉంది అనే ఊహ రాకూడదు. అది ఇంద్రియ సుఖం అంటే ఊహ రావడమే, స్పృహ రావడమే ఇంద్రియ సుఖం కాదు. ఇది బతకడానికి లేక ఇది ప్రసాదము అనే భావనతో దాన్ని ఎలా ఉన్నా తినగలగాలి, రుచి అనిపించకూడదట. అందుకే ప్రసాదాల దగ్గర రుచితో మనస్సులో పెట్టుకుని తినరాదు, ప్రసాదము అనే భావనతో తినాలి తప్ప అందులో ఇంద్రియ సుఖాన్ని ఆపాదించుకోకూడదు. అలాగే వ్రతాదుల్లో కూడా అట, వ్రతము చేయుటే తప్ప శరీరం కోసం చేయకూడదన్నారు. నా శరీరానికి సుఖం కావాలని చేయకుండా ఇది చెయ్యడం వల్ల వ్రతం మంచిది అనే ఊహతో చేయాలి. అది ఇంద్రియ స్పృహ కాకుండా దైవ స్పృహతో చెయ్యాలి. ఇప్పుడు ఈ సంసార సుఖాలన్నీ అంతే, సంసార సుఖాలన్నీ మానవుడు అనుభవించాలి, సంసారంలో ఉండాలన్నారు. భార్యాభర్తల సంబంధం ఇది శరీర వాంఛ కాదు, ఇది దైవ ధర్మం, ఇది సృష్టి ధర్మము. ఈ భోజనం శరీరం నిలబడడానికి ధర్మం అంతేగాని నాలికకి రుచి కాదు. స్నానం చేసిన, హాయిగా పడుకున్నా లేక సామాన్యమైన ప్రదేశంలో పడుకున్నా లేక ఏదన్నా వింటున్నా ఇతరుల యొక్క మాటలు వినిపించుకుంటున్నా ఏం చేసినా ఇంద్రియముల యొక్క స్పృహ కాకుండా బ్రతకడం కోసం చెయ్యాలి, వీటన్నిటి ధర్మం కోసం చెయ్యాలి. ఇదే రాముడు చేసింది. రాముడు ధర్మం కోసం భార్య కానీ ఇంద్రియ సుఖం కోసం భార్య కాదు. ఇక్ష్వాకు వంశస్థులంతా అంతే, వాళ్ళు తినడం కోసం బ్రతకల, బ్రతకడం కోసం తిన్నారు. సుఖాలన్నీ వస్తే అనుభవించారు, లేకపోతే ఏడవలేదు. అయ్యో అక్కడ అడవిలో పడుకున్నాను, చెట్టు వేరు తలగడగా పెట్టుకున్నానని సీత దుఃఖించిందా? లేదు. అందేమిటి? విడుపు బోలు గుణము వెదకి ఎందుకానరయ్యి బుధులు. అన్నిటికంటే వంకర టింకర కోరికలు విడిచిపెట్టి అన్నిటికంటే త్యాగం గొప్పది అని చెప్పారట. విడుపు అంటే విడిచిపెట్టడం, త్యాగం అన్నమాట. ఉపనిషత్తులు ఒక ధర్మం చెప్పే కదా, మన వేద ధర్మంలో ఒక మాట ఉన్నది, ఏమిటి? న కర్మణా న ప్రజయా న ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసుహు. ఇది వేదవాక్కు. న కర్మణా, కర్మ వల్ల కాదు, నువ్వు ఎన్ని కర్మలు చేసినా నీకు మోక్షం రాదు. న ప్రజయా, సంతానం వల్ల నీకేం లాభంలా. కొడుకులు నా కూతుళ్ళు అనుకోకు, వీళ్ళంతా దొంగలు, మన డబ్బులన్నీ కొల్లగొడతారు తప్ప మనకు అవసరం వస్తే ఉపయోగపడేవాడు ఒక్కడు లేడు. నా ధనేన, నీ డబ్బు వల్ల ఏమీ లాభం లేదు. ఎన్ని బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నా ఒక్క బ్యాంకు బ్యాలెన్స్ కాపాడుతుందా? నిజంగా డబ్బే కాపాడితే ఎంతమందో హాయిగా భూమి మీద ఇక్కడే కూర్చుంటారు, సీటు వదిలిపెట్టరు పొరపాటును కూడా. డబ్బు డబ్బే, డామ్ వెళ్ళిపోతున్నాడు వీడు. నిమిషాల్లో తలకాయ పగిలిపోతుంది, నిమిషాల్లో మనుషులు వెళ్ళిపోతున్నారు, నిమేష మాత్రంలో వీడి డబ్బు ఎందుకు పనికి రాకుండా పోయింది. ధనాన్ని భూమౌ పశవశ్చ గోష్ఠే, మన ధనమంతా భూమిలోనే ఉండిపోయింది. మన పశువులు ఆవులో గేదెలో ఉన్నాయిగా, ఇవన్నీ ఎక్కడ? ఆ గోశాలల్లో ఉన్నాయి. భార్య ఇంట్లోనే ఉంది, భర్త ఇంట్లోనే ఉన్నాడు, కొడుకులు వస్తారు శ్మశానం దాకా, బంధువులు కూడా ఎవరికే కూడా వస్తారు కొమ్ముచ్చుకుని. ఇంచేదంటే మళ్ళీ 13వ రోజు పోయినాని కోసం, లేదా వీళ్ళ డబ్బు కోసం. చివరికి వీడు కూడా ఎవడొస్తున్నాడు? వీడి శరీరం కూడా కాలిబూడిదైపోయింది, ఎముకలు కూడా రావట్లా. వీడు చక్కగా ఈ శరీరానికి ఎన్ని పెట్టాడు? గురువుగారు ఈ పూట చికెన్ తిన్నానంటాడు ఒకడు, లేదా బొకెన్ తిన్నానంటాడు ఒకడు, పిండి వంటలు తిన్నానంటాడు ఒకడు. ఇవేవైనా వీడు కూడా వస్తున్నాయా? ఇన్ని పెట్టి పోషించిన ఈ శరీరం దొంగ పీనుగా చచ్చాక మన కూడా రావడంలా, ఆత్మ ఒక్కటే పోతుంది. కర్మానుగో గచ్చతి జీవయేక, తన కర్మను అనుసరించి జీవి ఒక్కడే పోతాడు, ఈ ప్రాణం అలా వెళ్ళిపోతుంది. ఇంత ప్రేమించిన పెళ్ళాం రాదు, తాను రోజు కూడా తిప్పుకున్న కొడుకులు రారు, కూతుళ్ళు రారు, తల్లి రాదు, తండ్రి రాదు, నా కొడకో అని ఏడుచే ఈ తల్లిదండ్రులు కూడా ఎవరు రారు. చివరికి కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే పోతాడు. ఆ పోయే కాలంలో ఈ డబ్బేం కాపాడింది? అందుకే ఉన్నప్పుడు ఏమన్నారు, నీ ప్రజలు కాపాడు, నీ బిడ్డలు, నీ డబ్బు కాపాడల్లా. త్యాగే నైకే అమృతత్వమానసు, నీ త్యాగగుణమే కాపాడుతోంది. నాయనా ఇదిగో ధనం ఇచ్చేస్తున్నానని త్యాగం చేయి, త్యాగం లాభం అండి. రహస్యంగా చూసి తిరిగిపోయిన 10 రూపాయలు గురుగారి చేతిలో పెట్టేసి పోతూ ఉంటారు కొంతమంది. మళ్ళీ అక్కడి నుంచి మార్చుకోలేక సావాలి. ఇదే త్యాగం అంటే, వీడికి పడందా ఇవ్వడం. ఇచ్చే ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదు, పుచ్చుకోవడంలో లేదు. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు త్యాగం చెయ్యాలి, త్యాగం 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 అన్నారు. అంచేత వెళ్లేలోపు గాజులు గీతులు తీసి ఇచ్చేసేయాలి, అది త్యాగం అంటే. నువ్వు బెంగట్ ఒక రేపటి నుంచి ఈ అమ్మాయి పురాణానికి రాదు. అంచేత త్యాగములో ఉన్నది అమృతత్వం అంటే. త్యాగం వల్ల మానవుడికి నాశనం లేకుండా అయిపోతుంది. త్యాగం వల్ల మానవుడు చిరస్థాయిగా నిలిచిపోతాడు. మనుషులు వెళ్ళిపోతారు, కానీ ఆ బోర్డులు పోతున్నాయా పోవడంలా. సత్యహితాలాప చతురత అర్హంబు సంతత సుజన పూజనము వలయు వినుకామ సంరంభ విద్వేషముల చేసి మతి కలంగి నన్ను ధర్మం బుదక్క త్రొక్క కన్నడచుట అత్యుత్తమ సరణి అప్రియములయందును ప్రియములందు దైన్య హర్షంబుల తగులక ఉన్నట్టి కళ్యాణ వర్తన కాంక్షలెస్స ఎగ్గు చేసిన వారికి హితము చేత ఆర్య జనములు కీర్తింతు రంజదోషకారి తన పాపమున తాన కాలిపో వేరవానికి కీడు కావింపనేలా. ఎల్లప్పుడూ మంచివాళ్ళని పూజించాలి. ఎవరిని పూజించాలో వాళ్ళని పూజించాలట. మనం ఏం చేస్తూ ఉంటాం, సహజంగా డాంబకాల్ని దౌర్భాగ్యాలు పూజిస్తాం, అసలు పూజ చేయవలసిన వాడిని మాత్రం పూజించాం. ఎవరికి పూజ చెయ్యాలో వాడికి పూజ చెయ్యాలి. మంచివారిని, మహానుభావుల్ని, సాధువుల్ని, ఉత్తముల్ని పూజించాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను నాయన, నువ్వు పరమ పండితుడివే, వేదాలు చదువుకున్నవాడివే, నేను ఒట్టి మాంసం ముక్కునేవాడిని, అయినా నేను చెప్పేది ధర్మం అని ఎందుకు చెప్తున్నానంటే ధర్మం వల్ల నాకు ఈ మహిమలు వచ్చాయి కాబట్టి. ఒక్కొక్కప్పుడు కోరికలు ఇష్టం వచ్చినట్టుగా మనిషిని మార్చేస్తూ ఉంటాయి. కోరికల వెంటబడిపోవడమే పతనం అంటే. అసలు మన శరీరం కంటే, మన శరీరంలోని ఆత్మ కంటే, మన భవిష్యత్తు, మన ఉన్నతి కంటే ఈ పరికమాల కోరికలు లెక్క. చిన్న చిన్న కోరికల కోసం మన భవిష్యత్తును పాడు చేసుకుంటామా? ఎంత అందంగా చెప్పాడండి ఈయన. కామ సంరంభ విద్వేషములు చేసి మత కలంగినను ధర్మం బుదప్పద్రొక్క నడచుట అత్యుత్తమ సరణి. ఒక్కొక్కప్పుడు కోరికలు పతనం చేస్తాయట. మంచి చదువుకునే ఒక విద్యార్థి ఓ చిన్న కామం వెనక కథలు పడిపోతే వాడు చదువు పాడైపోయి వాడి భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఒక గొప్ప వ్యక్తి పైకి రావలసినటువంటి వాడు చిన్న కోరికల వెంటబడి పతనం అయిపోతూ ఉంటాడు. ధనం వెనకాతలు పడిపోతాడు, కోరికల వెంటబడిపోతూ ఉంటాడు. పనికిమాలిన విషయాల కోసం తన పవిత్రమైన జీవితం తగలబెట్టుకుంటూ ఉంటాడు. అలా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరాదు. అక్కడ గనక నిలబడ్డాడా ఉత్తమమైన వాడికి భవిష్యత్తు గొప్పవాడైపోయినట్టే. ఇది ప్రతి జీవికి ఉపయోగం. అది ఆ మహానుభావుడు చెప్పాడు, జాగ్రత్తగా నిలబడక్కడ. రవ్వంత నిలబడ్డావా నీ జీవితం పైకెడుతుంది, అక్కడ పతనం అయిపోయావా డామే. 8 మెట్లెక్కి 9వ మెట్టు ఎక్కే చోట ఏమరి పాడుతూ ఉంటే 8 మెట్ల నుంచి కిందకి పడిపోవటంలా. మళ్ళీ వెనకటికి మనం చెప్పుకున్నామే, సహస్ర ఘటాభిషేకం చేసిన రాజుగారి కథ. 1000 కొండలు నీళ్లు శివుడి మీద పోయవలసిన వాడు 999 కొండలు పోసాడు. 1000వ కొండ దగ్గర చి ఉందో లేదో అనుకుని కొండ పగలగొట్టాడు. ఏమైంది? యజ్ఞం అంతా పాడైపోయింది, వ్రతం అంతా పాడైపోయింది. ఒక కుర్రవాడు విద్యాభ్యాసానికి చేరాడు నా దగ్గరికి. చదువుకునే రోజుల్లో వాడి కోసం చిన్న చిన్న డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇంట్లో వాళ్ళు ట్యూషన్ చెప్పుకోమన్నారట. ట్యూషన్లు వెంట పడ్డాడు, అసలు చదువు వదిలేశాడు. అంతే, ఇంకేమైంది? అలా ఇప్పటికీ ట్యూషన్లు చెప్పుకుంటూ బతుకుతున్నాడు 40 ఏళ్ళుగా. ఇలా చాలామంది అసలు దాన్ని విడిచి కొసర్లో పడిపోతారు. చిన్న చిన్న డబ్బులు వచ్చేవి లోప పెడతాయి, అవి ప్రమాదం. చిన్న చిన్న కోరికలే మనిషిని, గొప్పవాణ్ణి కావలసిన వాడిని పాడి చేస్తాయి. తీర్చిదిద్దుకోవాలి జీవితం, ఇది మంచి పద్ధతి. తనకు ఒకవేళ శుభం కలిగినా అశుభం కలిగినా పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. అయ్యో నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నానే నాకు అశుభం ఎందుకు వచ్చిందని బాధపడకు, అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో కర్మ. ఒకవేళ ఏదైనా లాభం వచ్చిందనుకో, చూసావా నాకు లాభం నాకు రాకమని సంకలు కొట్టుకుని ఎగరాకూడదు. లాభమేమిటి, నష్టమేమిటి? అసలు నీ శరీరంతో ఏం తెచ్చావని నీకు లాభం? నీ శరీరంలో ఏం పోయిందని నీకు నష్టం. నువ్వు వచ్చేటప్పుడు నీ కూడా ఏం తేలా, ఏం తెచ్చినా ఇక్కడే పొందావు, ఇక్కడే పోగొట్టుకుంటున్నావు, మధ్యలో ఎందుకు ఈ వెంగ? ఏమీ లేదు. కాబట్టి లాభము లేదు, నష్టము లేదు. లాభ నష్టాలు అనేది బేరీజు వెయ్యడమే అజ్ఞానము. అంటే అపకారం చేసిన వారికి సైతం ఉపకారం చెయ్యడమే ఆర్యులు పొగిడే పద్ధతి. మహానుభావులు ఏమన్నారంటే, మహా అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యన్నారు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అన్నారు. ఒక శత్రువు ఉన్నాడు, వాడు మనకి ఎంతో అపకారం చేశాడు, వాడు మన చేతికి దొరికితే చంపేయాలి. దుర్మార్గుడు, ఎరా దొంగ పిరిగి ఇంతకాలం నన్ను ఏడిపించే ఒక్క దెబ్బకి నరికేయాలి అని కత్తి తీసుకుని చంపే అంత కోపం వస్తుంది మనకి. కానీ అంత శత్రువుని చంపకూడదట, పైపెచ్చు, నీకేం కావాలని అడిగి మేలు చేసి వదిలేయాలట. అది ఉత్తమ లక్షణం. అంటే అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి. ఉపకారికి ఉపకారం చేయడం గొప్పం కాదు, అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి. అసలు ఒక మాట చెప్పాడండి, ఇది ఎంత అద్భుతమైన మాట. అన్యదో దోషకారి తన పాపమున తాన కాలిపోవు. పాపం చేసినవాడు తన పాపం వల్ల తానే నశిస్తాడు. వాడిని నువ్వెందుకు వాడిని వేరే తిట్టడం, వాడిని చంపడం, వాడిని చంపాలా వేరే, ఏమక్కర్లా, తన పాపంతో తానే కాలిపోతాడు. ఆ పాపాత్ముడికి వేరే హాని చెయ్యవలసిన అవసరం లేదు. ఎవడి పాపం ఎవడి దోషం వాడే కాలుస్తుంది. నిప్పు మింగితే మింగిన వాడికి నష్టం, కానీ మనకేం నష్టం చూసేవాడికి? పాపం చేయడం నిప్పులు మింగడం, నిప్పుల్లో దూకడం వంటిది. తెలిసి తెలియక అందులో దూకుతున్నాడు వాడు, అది ఎప్పుడో ఒకప్పుడు వాడిని కాలుస్తుంది. దాని గురించి మనం బెంగెట్టుకోకర్లా. అసలు ఇతరులకు హాని చేయడానికి నువ్వెవడివి? హాని వృద్ధి అనేది నీ చేతుల్లో లేవు. ఒకవేళ నువ్వు హాని చేశాను, వాడిని తగలేశాను, వాడిని పాడి చేశాను, లేకపోతే వాడి మీద అభాండం వేశాను, లేకపోతే వాడికి ఉపకారం చేశాను, వాడికి అన్నం పెట్టా, వాడికి గుడ్డ పెట్టా అనే భ్రమ లేదు. అదంతా ఒట్టి భ్రమ. నీవెవ్వడికి ఏమీ చెయ్యలేవు. నాయన, ఇది జాగ్రత్తగా విను, ఇది నిజమైన శాస్త్ర మార్గం. ధార్మికులు సలుపు ఉత్తమ కర్మము చెడనాడు, నాస్తిక జనము వినుమా దుర్మతుల తెరగుగై కొన్ని, ధర్మము నెడ ప్రీతి వదల తగదు బుధునకున్. వేదమును అంగీకరించని వాడే నాస్తికుడు. నాస్తికుడు అంటే ఎవరు అంటే, వేదములు ఏమి చెప్పాయో దానిని నేను నమ్మను, నాకు వేదాలు లేవు, పురాణాలు లేవు, నేను నా మనస్సుకి ఎలా తోస్తే అలా చేస్తాను అనుకున్నవాడిని నాస్తికుడు అంటారట. వేదం ప్రమాణం, వేదమే మానవుడికి కర్తవ్యం బోధించింది. ఆ కర్తవ్య విరుద్ధంగా నడుచుకునే వాళ్ళందరూ నాస్తికులే. వాళ్ళు బెంజ్ కంపెనీ దగ్గరే పెట్టడం కాదు నాస్తిక కేంద్రం. ప్రపంచంలో చాలా చోట్ల ఉంటారు ఈ దౌర్భాగ్య పెనుగులు. కాకపోతే బతుకున్న రోజుల్లో అంత తేలిక కాదు వాళ్ళకి, మనం చేసే తప్పు అని అనిపించదు, తర్వాత అనిపించేనాటికి ఉపయోగం లేదు. ఇది వెనకటికి ఒక ఆయన దారిలో కనిపించిన ఒక వ్యక్తిని పలకరిస్తూ, వాడికి భయమే నిజానికి, అయినా పైకి నటిస్తూ, ఏమంటే అసలు దెయ్యాలు ఉన్నాయంటారా, దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మనన్నట. బతికున్న రోజుల్లో నేను నమ్మలేదని మాయమైపోయాడు వాడు, వీ డామ్ అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే బతికున్న రోజుల్లో అంత తేలిక కాదు నమ్మడం. ఆ తర్వాత నమ్మే సమయం వచ్చింది, అప్పుడు ఇంకెంత నమ్మినా ఉపయోగం ఏంటి? అప్పుడు నమ్మక్కర్లా, కొళ్ళబొడుస్తూ ఉంటారు. యమకింకర్లకి రవ్వంత కూడా దయ ఉండదు. చక్కగా పకోడీ భలే వేయిస్తారండి కొంతమంది, దోరగా ఎర్రగా వేయిస్తారు, ఆ మూకుడులో వేయిస్తుంటే ముచ్చటగా ఉంటుంది. యమకింకర్లు అలా వేయిస్తారు మనల్ని, టిక్కో టిక్కో అని ఆ చట్టంతో పైకి కిందకి దేవుతూ ఉంటారు ఈ పాపీలు, ఈ పాపాత్మలందరినీ. మళ్ళీ సామూహికంగా పకోడీ, విడివిడిగా కాదు, ఒక్కొక్కడిని కాదు, అందరినీ కలిపి అందులో వేసేసి వాడు బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటే, మనం ఏదో మైసూర్ బజ్జీలు తిన్నాం, మిరపకాయ బజ్జీలు తింటాం, కానీ వాళ్ళు ముక్కు బజ్జీలు వేస్తారు. మన ముక్కులు కోసి అందులో బజ్జీ వేసి మనకే తినిపిస్తూ ఉంటారు. వేళ్ల బజ్జీలు వేస్తారు, భలే ఉంటాయి ఆ బజ్జీలు. అక్కడ తిన్నవాడికి తెలుస్తుంది అది. వాడు వచ్చి ఇక్కడ చెప్పడం మీకు చెబితే కదా జాగ్రత్తగా ఉంటారు. వాడు ఇక్కడికి వచ్చి చెప్పినా వాడి మాట నమ్మరు, అలాగే అంటాం అంటారు. ఇదో పెద్ద గొడవ. ఇది మానవుడికి అంత తేలిక కాదు ఈ విషయాలు నమ్మడం. నాయనా, ఆ నాస్తికవాదంలోకి వెళ్ళే వాళ్లతో స్నేహం చేయకు. ధర్మాత్ములు చేసే మంచి పనులను వాళ్ళు నిందిస్తారు. ఆ దుర్మార్గుల పద్ధతిని అంగీకరించి పండితుడు ధర్మాన్ని విడిచిపెట్టట. పండితుడు అంటే ఎవడు? ధర్మమును ఎవడేం చెప్పినా వినడు. ఆ నాస్తికులు చెబుతున్నాం కదా అలాగే వెళ్ళిపోదాం అనుకోకూడదు. నాస్తికవాదను అంగీకరించి ధర్మం మీద అభిమానం విడిచిపెట్టకుండా ఎవడు ఉంటాడో వాడు బుధుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నిజమైన పండితుడంటే ఎవడు, ఎవడు చెప్పినా ధర్మం విడిచిపెట్టడు. మీరంతా అలాంటి వాళ్ళు కాబట్టి ఇన్నేళ్లుగా శ్రద్ధాశక్తులతో నేను ఎరిగి అప్పుడే 96లో మొదలెట్టాం మనం పురాణాలు ఇక్కడ. అప్పటి నుంచి 11 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వస్తున్నారంటే మీరు ఆస్తికులంటే. మధ్యలో కొంతమంది ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని వదిలేండి పాపం. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు పైనుంచి పురాణాలు అక్కడ విన్న కారణం చేత పురాణాలు వినాలనే కోరికతో పోయిన వాళ్ళంతా స్వర్గంలోనే ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. ఏమంటారంటే, మహానుభవ, ఆ భూలోకంలో అంబికాధర పార్వతి వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉండాలి, పురాణం చెప్పించారు, వాళ్ళ ధర్మమానుడు స్వర్గంలో ఉన్నాం, వారి కుటుంబంతో పాటు చెప్పావు కాబట్టి స్వామి నువ్వు కూడా చల్లగా ఉండి నన్ను దీవిస్తారు. మిగతా వాళ్ళని చూసి ముచ్చట పడిపోతుంటారు. వీళ్ళు మొత్తం పురాణాలు వినేస్తున్నారు, ఇందులో కొంతమంది రాసుకుంటున్నారు. ఎంత పుణ్యాత్ములు, వీళ్ళందరికీ బాగా బాగుంటుంది, మేము పూర్తిగా వెళ్ళలేకపోయాం, వీళ్ళు పూర్తిగా వింటారు కాబట్టి ఇంకా ఉత్తమ లోకాలు కడతారని కొంచెం మనసులో ఈర్ష్య కూడా వస్తుంది వాళ్ళకి. ఇంచేత మనం పూర్తిగా వెళ్ళలేకపోయామని కాబట్టి వాళ్ళు చెబుతారు ఎప్పుడో ఒకప్పుడు మీకు కూడా, మనం కూడా అక్కడికి పోయాక. బుధుడు అలా ధర్మం విడిచిపెట్టడు. తాను నమ్మిన దాన్ని, ఈ పురాణాలని, ఈ శాస్త్రాలని నమ్మి శాస్త్రంగా అనుభవిస్తాడు, వాటిని విని అనుసరిస్తాడు కూడా. కానీ దుర్మార్గులు ఏం చేస్తారు? మధ్య మనుషులు కొంత విన్నాక ఇవన్నీ ఏమిట్లే, పుక్కిడి పురాణాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ అనవసరమని. ఇందులో మళ్ళీ 2 రకాలట, అది కూడా చెప్పాడు ఇక్కడ. బుధుడు అంటే ఎవడు? చెప్పేవాణ్ణి, చెప్పించేవాణ్ణి, ఆ చెప్పిన శాస్త్రాన్ని మూడింటిని నమ్మేవాడు బుధుడు. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే ఈ కథలు నమ్ముతారు కానీ చెప్పేవాడి మీద ద్వేషం పెట్టుకుంటారు బయటికి వెళ్ళాక. ఏదో కొన్ని కొన్ని మాటలు గాయపరుస్తాయి అందుకని. మరికొంతమంది ఏం చేస్తారు, చెప్పేవాడిని కథని నమ్ముతారు, చెప్పించేవాళ్ళ మీద మాత్రం న్యాయంగా గౌరవం చూపించరు. ఇందులో వీళ్ళు బుధులు అనిపించుకోరట. వీళ్ళ వినడం వల్ల లాభమే కానీ సంపూర్ణ ఫలితం రాదు. ఎందుకని? ఈ చెప్పిన పురాణం బ్రహ్మపురాణం ఇప్పుడు జరుగుతోంది, ఈ పురాణాన్ని నమ్మాలి. పురాణం చెప్పించే అంబికావారి మీద పూజ్యభావం ఉండాలి, చెప్పే గురువుగారి మీద గౌరవం ఉండాలి. ఈ మూడు ఉంటేనే సంపూర్ణ ఫలితం. లేకపోతే ఇందులో ఏది తేడా వచ్చినా ఒక ఫలితం పోతూ ఉంటుంది. పురాణం మాత్రమే విని అందులో వాటినే నమ్మితే ఒక ఫలితం, గురుభక్తి ఉంటే రెండవ ఫలితం, ఆ చెప్పడానికి ఉపయోగపడిన పూజ్యుల్ని పూజిస్తే మూడవ ఫలితం, మూడు వాతాలు వచ్చేస్తాయన్నమాట. ఇది శాస్త్ర ప్రమాణం. అందువల్ల ఈ మూడింటిని భక్తి శ్రద్ధలతో గుర్తుపెట్టుకో, అలా నడుచుకో, నీ జీవితాన్ని చక్కగా సుఖవంతం చేసుకో అని శ్రద్ధాశక్తులతో ఒక బోయవాడు చెప్పాడు. దీన్ని మది మరపున్న పాపము తన్న కొదవుటయును పెదపవగచి ఒక సగమును నేనిది చేయనింక నన్ను ఎడుమది పెర సగమునను రెండు మలుగు అఘంబున్. ఇప్పుడు మనకు ఒక అనుమానం, అయ్యా మాకు తెలియక ఇంత పూర్వం మిమ్మల్ని తిట్టామండి బయటికి వెళ్ళాక, మీ పురాణం అంతా విని మిమ్మల్ని తెగ తిట్టాం, వాడు ఎవడన్నా తిడుతూ ఉంటే విన్నాం, ఇప్పుడు మాకు ఇది విన్నాక భయం వేస్తోంది, దీనికి ప్రాయశ్చిత్తం లేదా, లేదా మిమ్మల్ని పొగిడామండి, ఆ మీరు చెప్పే పురాణాలు ఏమన్నా నమ్మకమా అని పురాణాన్ని తిట్టామండి అని ఒకడన్నాడు. కాదండి, మిమ్మల్ని నమ్మాం, పురాణాన్ని నమ్మాం, మధ్యలో చెప్పించిన వాళ్ళని తిట్టామండి అన్నాడు ఇంకోడు. ఇప్పుడు ఈ పాపాలే కదా మరి, ఇప్పుడు మాకు భయం కలిగింది, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి అని అడిగారు. మది పరపున పాపము తన కొదవుటయును. ఒకవేళ ఆలోచించకుండా ఒక పాపం చేసేసాం కదా, ఏమన్నా అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ఆలోచించకుండా ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిత్తగా పొరపాటు చేయకుండా ఉండరు. గుండెలమే చేసుకుని, గురువుగారు మేము మిమ్మల్ని ఎప్పుడు తిట్టలేదు, లేదా పురాణాన్ని విమర్శించలేదు, లేకపోతే వీళ్ళని విమర్శించలేదు అని అనుకోండి. అలా అనుకున్నవాడు గుండెలమే చేసుకున్నవాడు ఖచ్చితం. అలా వేసుకోలేదు అంటే లోపల మీకు పీకుతుంది, ఎక్కడో చోట ఏదో సమయంలో చిన్న చిత్తగా పొరపాటు చేశాం మేము అని, అంతే కదా. ఇప్పుడు మరి వీళ్ళందరికీ ఇప్పుడు పాపం వచ్చింది, ఏం చెయ్యాలి? దానికి నిజాయితీగా ఒప్పుకున్నారు, నాకు సంతోషంగా ఉంది, అంతేగాని అందరూ గుండెలమే చేసుకుని నిజంగానే మేము అలా లేవండి అని అనటంలా. అంటే వీళ్ళు ధర్మాత్ములు. వాళ్ళకి చెప్పాడు, చిత్తశుద్ధితో పశ్చాత్తాపం పొందండి అది చెప్పాడు. పిదప వగచి ఒక సగమును, అయ్యో నేను పొరపాటు చేశానండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను అని ప్రతిజ్ఞ చేస్తే సగం పాపం పోతుందిట. అలా ప్రతిజ్ఞ చేస్తే చేతులు కొట్టుకోండి, మీ పాపం మీకు ప్రాయశ్చిత్తం, మేము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది అనుకోండి, సగం సగమే ఇక్కడ చెప్పింది. అది చేసిన దానికి మేము ప్రాయశ్చిత్తంగా పాపానికి బాధపడుతున్నాం అనుకుంటే సగం పోయిందిట, మరి మిగతా సగం ఎలా పోతుంది ఆ పాపం? ఇది సేయనింక నియడుమది, ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టం, లేకపోతే పురాణాన్ని తిట్టం, అంబికావారిని తిట్టం అని రెండోసారి ఒట్టెట్టుకుంటే మిగతా సగం పోతుందిట. అది ఇప్పుడు చేయడానికి మొహమాట అయితే ఇంటికి వెళ్ళాక చేసుకోండి. చేద్దా. సగమేమో చేసిన దానికి బాధపడ్డంతో పోయిందిట, సగమేమో ఇంకా చెయ్యం, మళ్ళీ బయటికి వెళ్ళాక మిమ్మల్ని తిడతామండి అని అనకుండా మిగతా సగం చెయ్యము అని ఒట్టు పెట్టుకుంటే పోతుంది. ఇది మనకి చెప్పాడు అద్భుతం. ఇంతకంటే మార్గం ఏమిటి? ఇంత బాగా వేదవ్యాసుడు మనకి ఈ ఘట్టంలో చెప్పేశాడు. చేసిన దానికి బాధపడడం సగం, ఇక చెయ్యని అనడం మిగతా సగం, ప్రాయశ్చిత్తం. అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి, మళ్ళీ కొత్త పాపాలు బయటికి వెళ్ళగా చేసుకోవచ్చు. పాపముల్లకెల్ల ఎక్కుడు పాతకములు సువ్వె క్రోధలాభములు సువ్రతాత్మ వాణి రెంటి జయించిన వాడుగా నీయందు పరమ ధార్మికుడని ఎన్నబడడు. ఓ మహర్షి, అన్ని పాపాల్లోకి గొప్ప పాపాలు ఏమిటి? చాలా పాపాలు ఉంటాయిగా, ఆ పాపాల్లో చాలా చెడ్డ పాపం, భయంకరమైన పాపం ఏమిటి అంటే మొట్టమొదటిది ఏమిటి? క్రోధం, కోపం. కోపం కంటే మహాపాపం మరొకట్లేదు. క్రోధం తపస్సుని పాడు చేస్తోంది, అణిమాది అష్టసిద్ధులు నాశనం చేస్తోంది, సకలమునకు బాధి. అందుకే మానవుడు క్రోధం చెందరాదు. క్రోధము వల్ల వచ్చే దోషం ఇంకంతా ఎంత అని చెప్పలేమన్నమాట. ఇంకా రెండవది లోభము. లోభం అంటే పిసినిగొట్టుతనం అని అర్థం అన్నమాట. ఎంత ఉండనివ్వండి, చెయ్యి రాదు దానం చేయడానికి, అది చాలా కష్టం. దానం చేయడం అనేది పెట్టి పుట్టాలి, మహాయోగికి జ్ఞానికే వస్తుంది ఆ దానం. చెప్పి చేస్తారు కొందరు, చెప్పకుండా రహస్యంగా చేస్తారు కొంతమంది. ఏది ఏమైనా లోభమంత భయంకరం లేదు. లోభశ్చేత్ అగుణేన కిం అన్నాడు. లోభం ఒక్కటి ఉంటే ఇంతకంటే దుర్గుణం మరొకటి లేదు. మనస్ఫూర్తిగా శాయశక్తిలో కృషి చేసి దానం చేసి అక్కడ లోభం భగించకు. కోపం లోభం రెండిని జయించని వాడు ధర్మాత్ములలో ఎప్పటికీ గొప్పవాడు అవడం చెప్పేశాడు ఇక్కడ. పాపములకెల్ల ఎక్కుడు పాతకములు సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ వాని రెంటిని జయించిన వాడుగాని ఎందు పరమధార్మికుడని ఎన్నబడడు. ఆ రెండు జయిస్తే తప్ప ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అవ్వాలంటే ఈ రెండూ జయించాలి, ముందుగా ఈ రెంటిని జయించు నీవు. మరి ఎలాగండి కుదరదు కదా కోపం జయించడం అంత తేలికగా అంటే, ఒక్కసారి జయించమండల సాధన చెయ్యి అంటున్నాడు. ఎవరికైనా తప్పదు కదా మరి, ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో క్రోధాదులు రావడం. మహాత్ములకు కూడా లోభం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు పిసిని కొట్టుతాను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను నువ్వు అని తేడాలా. ఏకంగా వేదవ్యాసుడు అంతటి వాడు ఒక్కొక్కప్పుడు ఇద్దాం అనుకుని ఇవ్వలేకపోయాట, రవ్వంత అనిపించిందిట. ఇదిగో మనకి నత్కీరుడి చరిత్ర అటువంటిదే. అలాగే నాచికేతోపాఖ్యానం అంతే. నచికేతుడి తండ్రి ఆవులు దానం చేసేసాడు మొత్తం అన్ని బ్రాహ్మణులకి, మళ్ళీ చివరిలో కొంచెం పిసిరుగొడితను వచ్చి అన్ని ఆవులు ఇచ్చేస్తే ఎలాగ నా కొడుకు కోసం ఉంచుదామని అందంగా బలంగా ఉన్న కొన్ని 100 ఆవులు పక్కన పెట్టాట. ఇంత దానం చేసే పుణ్యాత్ముడికి కూడా మళ్ళీ కొడుకు గుర్తుకు రాగానే అన్నీ పోతే నా కొడుకు ఏమైపోతాడో అని 100 మంచి ఆవులు మాత్రం పక్కనెట్టి, బక్క చిక్కిపోయినవి, పాడి పెద్దగా లేనివి, అటువంటి ఆవులు దానం చేశాట. అప్పుడేగా కొడుకు, మా నాన్నంత వాడు లోభంలో పడిపోయాడు అనుకుని, నాన్న అన్నీ దానం చేస్తున్నావు, నన్నెవరిని దానం చేస్తావన్నట్ట, నన్నెవరికి దానం చేస్తావంటే లేదు పక్కకు వెళ్ళిపో అన్నాడు తండ్రి. నాన్న కాదు కాదు, నన్నెవరినో ఒకళ్ళకి దానం చేసేయి అన్నట్ట. తండ్రిని విసిగించాడు, తండ్రికి మండింది. ఇందాక నుంచి చూస్తున్నాను ఆవులు దానం చేస్తుంటే పక్కకు వెళ్ళరా, నువ్వు ఉండకూడదంటే వినకుండా, నన్నెవరిని దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావంటావా, నిన్ను యముడికి దానం చేసేసానన్నాడు మండిపోయి. ఒకటి పిసిరుగొట్టుతను, రెండోది ఇప్పుడు కోపం వచ్చేసింది. యముడికి దానం చేస్తున్నానగానే ఆయన మహాత్ముడు ఆ మాట నిలబడిపోయింది, వెంటనే ఈ యమలోకానికి వెళ్ళిపోయాడు తన యోగబలంతో. తీరా వెళ్లే సమయానికి యముడు భూలోకానికి వచ్చాట, కొంతమందిని ఏలూరులో ఉండేవాళ్ళు పట్టుకుపోవడం కోసం, పురాణం వినడానికి రాని వాళ్ళని. ఈ పట్టుకుపోవడానికి అక్కడికి వచ్చి ఆయన ఉన్నాడు. ఈలోపు ఆయన గుమ్మం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లోపలికి వెళ్ళొద్దా అన్నట్ట. కాపల వాళ్ళు అన్నారు కుదరదన్నారట. నిజానికి మనమైతే ఏం చేస్తాం, బాబోయ్ మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళొద్దోయ్ వద్దోయ్ అని ఏడవాలి. కానీ వీడేమంటున్నాడు, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మా నాన్నగారు పంపారు అన్నాడు. వాళ్ళేమన్నారు, మేము అలా వదలమయ్యో, ఇక్కడికి మేం తీసుకొస్తేనే తీసుకెళ్ళనిస్తాం పాపాత్ముల్ని, నీలాంటి వాడిని వస్తామన్నా రానివ్వమన్నారట, దీన్ని బట్టి మనం వెడతామన్నా రానివ్వరండి. ఇక్కడికి రాని వాళ్ళని మేము రామన్నా విక్కుపోతారు, అది వ్యవహారం. చివరికి వీడు ఏం చేశాడు, మరి నేనేం చేయను, నువ్వు ఇంటికి పో అన్నట్ట. ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మా నాన్నగారు పంపారు. అయితే నువ్వు యముడు వచ్చేదాకా ఇక్కడే ప్లీజ్ వెయిట్ అన్నారు. యముడు వచ్చాడు, నమస్కారం అండి అన్నాడు. నువ్వెవడవయ్యా, మా లోకానికి మేము పిలవకుండా వచ్చామన్నట్ట. మా డాడీ ఈ బాడీ ఇచ్చిన ఆయన పంపాడండి, అని చేత వచ్చానండి అన్నాడు. వారు జీడిలో పట్టుకున్నవారు నన్ను, మీ నాన్నగారు పంపిస్తే వచ్చేసినండి, ఈ లోకంలో అర్హత లేదు, ఇక్కడికి రావాల్సిన వాళ్ళంతా భూలోకంలో స్పెషల్ కేటగిరీస్ ఉంటారు, వాడి మీద ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పుకునేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, నిత్య వ్యసన పరులు, క్రూరులు, లోభులు, మోహులు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, పద్మాకర్ గారు లాంటి పౌరాణికులు తిట్టుకునేవాళ్ళు, వీళ్ళందరినీ మేము తీసుకొస్తాం, వాళ్ళంతా వేరే కేటగిరీగా ఉన్నారు, కుదరదన్నారట. మరి ఎలాగండి, మీ నాన్నగారు పంపారు కాబట్టి గెస్ట్గా మాత్రం తీసుకెళ్తాం, 5 నిమిషాలు కూర్చొని తర్వాత పంపేస్తాం అన్నారట. ఆ రకంగా లోపలికి వెళ్ళి ఆయన అనేక తత్వాలు యముడిని అడిగి తెలుసుకున్నాడు. అది నాచికేతూపాఖ్యానం అంటే, అది గొప్ప తత్వఘట్టం. కాబట్టి లోభము కోపము అంత తేలిక కాదు. అంతటి వాడి తండ్రి ఋషీశ్వరుడు, ఆయన ఏమంటే అది అయిపోతుంది. వాడికి కూడా లోభం వచ్చింది ఆవుల దగ్గర, ఆయనకి కూడా కోపం వచ్చింది. కాబట్టి వాటిని అంత తేలిక కాదు జయించడం, కానీ ప్రయత్నం చెయ్యవలెను. ఎప్పటికప్పుడు జారిపోయినా మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. సజ్జనులు కొన్ని ధర్మాలు ఆచరించి లోకానికి ఆ ధర్మాన్ని బోధించారు, కానీ అన్నీ వాళ్ళు చెప్పగలరటండి? ప్రతీది చెప్పగలం, చెప్పలేము. ఇప్పుడు మంత్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం, కొన్ని ఉపాసనలు ఉంటాయి, చెప్పగలం, చెప్పలేం. అన్ని ధర్మాలు ఎక్కడ చెబుతాం? కూర్చున్న దగ్గర నుంచి చచ్చేదాకా మానవుడికి అన్ని ఏ శాస్త్రాలు బోధించలేవు. అంచేత కొన్నింటిని ధర్మముగా భావించి జాగ్రత్తగా నడుచుకోవలసిందే. కొన్ని ధర్మాలుగా కనపడచ్చు, కొన్ని ధర్మాలుగా కనపడకపోవచ్చు. ఓ చోట దట్టంగా గట్టి మొలిచింది, అడుగును నుయ్యి ఉంది, నూతి మీద గడ్డి మొలిచేసింది. ఇప్పుడు గడ్డి మొలిచింది కదా, కింద నుయ్యి లేదనుకుని నడుస్తామా? తెలిసిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. తెలియకుండా ఒకవేళ ఎవడన్నా ఇది గొయ్యి లేదు, నుయ్యి లేదు, నేను ఇందులో నడిచేస్తాను అని వెళ్ళాడు అనుకోండి, తీరా నూతిలో పడతాడు. ఈ ధర్మాలు అలాంటివి, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ భ్రాంతి కలిగిస్తాయి కొన్ని, కొన్ని ఆ భ్రాంతిని తొలగిస్తాయి. అందుకే ఇదేమీ లేదు. సజ్జనులు ఏం చేస్తారంటే, గురువుగారు మీరు దూకమనండి, దూకుతాం, ఇదే మేము నడుచుకుంటాం అన్నారనుకోండి, వాడికే కష్టం లేదు, చేత వాడి బాధ్యతంతో గురువుది. నమ్మి నమ్మకుండా ఏడుస్తారే వాళ్ళు మాత్రం బాగుపడటంలో, అదే కారణం. పూర్తిగా అయినా నమ్మాలి, లేదా అసలు వెళ్లకుండా ఉండాలి. మధ్య మార్గంగా ఉంటారు, వాడితో వస్తుంది ఇది. అయితే స్త్రీ లేదా పురుషుడు అనాలి తప్ప మధ్య మార్గంగా వెళ్ళడానికి వీల్లేదు. తెరువరులకు భ్రాంతి కలిగించే నూతి మీద గడ్డి లాంటివి మానవుల ధర్మ సూక్ష్మాలు, జాగ్రత్తగా ఉండాలి. కపట ధర్మాలు పరిత్యజించాలి, శిష్టాచారాలు స్వీకరించాలి, జాగ్రత్తగా ఆచరించాలి. ఇది ధర్మలక్షణం అని చెప్పాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.